ప్రార్థనతో మరి యొక్క సాక్ష్య జీవితాన్ని పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను. మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రేముల తండ్రి, పరిశుద్ధులైన దేవ, మీకు వందనాలు స్తోత్రాలు. ఎస్ఎఫ్జే పరిసర సెంట్రల్ కాన్ఫరెన్స్లో మీ ప్రియులతో కలిసి దేవ ఉన్నతమైనటువంటి ఈ యొక్క పరిచర్యలో పాలు పొందటానికి కృపనిచ్చినందుకు వందనాలు స్తోత్రాలు. ప్రభు నా తండ్రి, మరి రక్షించుకున్నటువంటి జీవితాన్ని ప్రభు మీరు ఏ విధంగా నన్ను రక్షించుకున్నారు, ఇంతవరకు ఏ విధంగా కొనసాగిస్తున్నారు, మీ యొక్క విశ్వాసంలో దేవ అనేటువంటి విషయాన్ని మీ బిడ్డలతో పంచుకోవడానికి కృపనివ్వండి తండ్రి. ప్రభు నా తండ్రి, నన్ను సమస్తమును కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని నడిపింపును దయచేయండి. నాయన ప్రభు, సాక్ష్యం ద్వారా అనేక జీవితాల్లో మేలుకరంగా నా జీవితంలో కూడా మేలుకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభు. నా తండ్రి కృపలకు జ్ఞాపం చేసుకుని ఇబ్బంది ఇరుకు ఎటువంటి మరి ప్రభు నా తండ్రి మరి ప్రభు నెట్వర్క్లో కూడా ఇబ్బంది లేకుండా కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మీ పిల్లలు ఎవరైతే జాయిన్ అయినారో వారందరిని బట్టి వందనాలు స్తోత్రాలు. ప్రభు నా తండ్రి నామం చేసుకుని మరి ప్రభు అంతం వరకు కొనసాగింపు దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. దగ్గర తండ్రి సహాయం చేయండి, మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఇలా స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాన్ఫరెన్స్ లో జాయిన్ అయినటువంటి ప్రతి సహోదరికి సహోదరునికి అందరికి కూడా యేసుప్రభు నామంలో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా పేరు దార రాజశేఖర్. నేను ప్రస్తుతము నంద్యాల హెడ్ క్వార్టర్లో సహాయ వ్యవసాయ సంచాలకులుగా, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నంద్యాల జిల్లాలో మరి పాములపాడు మండలము అనేటువంటి మండలం దగ్గర వేంపెంట గ్రామం మా స్వస్థలం. అక్కడ దేవుని యొక్క చిన్నతనంలో నుండి కూడా దేవుని యొక్క భయభక్తులు మరి విషయాలన్నింటినీ కూడా మరి దేవుని యొక్క వాతావరణము కలిగినటువంటి ప్రాంతాల్లో మరి ఆ పరిస్థితులను దేవుడు నాకు కలుగజేస్తూ వచ్చాడు. ఒకటి మొట్టమొదటిగా చూస్తే మా నాన్నగారు దార జార్జ్, అమ్మ మార్తమ్మ, అది చాలా పేద కుటుంబం. మరి కష్టపడి పని చేసుకోవాలి, ఆ రాత్రికి అవి తెచ్చుకొని మరి తినవలసినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మరి కొనసాగుతున్నాం. తర్వాత మాకు చిన్న అంటే పాలు ఇచ్చేటువంటి బర్రెలు అట్లా ఉండేటివి. ఆ పరిస్థితుల్లో మరి ఆ బర్రెలంతటిని కూడా తీసుకొని మరి జంగిలి అంటారు అంటే మంద, ఆ మందలో కలపాలి ఉదయం, మరి సాయంత్రం అవి తీసుకురావాలి. డాడ్ మరి నాన్నగారు ఆ బాధ్యత నాకు అప్పగించారు. సో ఆ విధంగా వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఒకరోజు మరి ఆర్సీఎం పాస్టర్ గారు, మైకేల్ గారు అని, ఆయన చిన్నపిల్లలకి అందరికి కూడా ట్యూషన్ పెట్టి చదువు నేర్పిస్తూ ఉన్నాడు. నేను కూడా ఆ దారిలోనే వెళ్తున్నాను, వస్తున్నాను, చూస్తూ ఉన్నాను. ఆ పరిస్థితుల్లో ఒకరోజు ఆయన నన్ను నాతో మాట్లాడడం జరిగింది. నువ్వు కూడా ఎందుకు ట్యూషన్కి రాకూడదు అన్నటువంటి పరిస్థితిని ఒకసారి నాతో మాట్లాడినప్పుడు నేను కూడా ఆ పిల్లలతో కలిసి వారితో మరి ఆ ట్యూషన్కి వెళ్ళి మరి ఇక్కడ చదువుకోవడానికి ప్రారంభము చేసినటువంటి వారినిగా ఉన్నాను. ఆ పరిస్థితుల్లో మరి చాలా చక్కగా దేవుడు మరి ఆ సహవాసంలో ఆయన ప్రేమను బట్టి మరి నన్ను విద్య వైపు తీసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. మరి అది ప్రారంభ దినాలు, అంటే చిన్నతనంలో దేవుడు అవకాశం ఇస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన ఒక ఉపదేశి అంటే పాస్టర్, గ్రామం లెవెల్లో ఒక సంఘాన్ని నడిపించేటువంటి పాస్టర్. కాబట్టి ఆ దినాల్లో దేవుని యొక్క ఆ వెలుగు ప్రకాశము మరి చాలా అంటే అంధకారమయమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులు, కాబట్టి ఒక పేదరికము, తర్వాత ఆ గ్రామంలో మేము నివసిస్తున్నటువంటి కాలనీకి కరెంటు ఉండదు, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దినాలు అవి. కాబట్టి ఆ ప్రారంభ దినాల్లో చిన్నతనంలో ఉన్నప్పుడు మరి ఆయన ప్రోత్సాహం ద్వారా చిన్నగా మరి దేవుని మందిరానికి చర్చి కూడా వెళ్ళడము, మరి వారు ఆ దినాల్లో ఈ జపాలు అంటారు ఆర్సీఎం సంఘంలో ఆ జపాలు నేర్చుకోవటము, ఇవన్నీ ఆ దినాల్లో జరిగినటువంటి సంఘటన. కాబట్టి ఈ విధంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి 5వ తరగతి 5వ తరగతి చదువుతున్నటువంటి దినాల్లో మాకు ఒక టీచర్ ఆళ్ళగడ్డ నుంచి, మరి ఆమె కూడా ప్రైమరీ టీచర్గా మా గ్రామానికి రావడం జరిగింది. మరి ఆ గ్రామంలో ఇద్దరు భార్య భర్తలు మా గ్రామానికి వచ్చి అక్కడే వారు ఉంటూ ఆ స్కూల్లో టీచర్గా ఫస్ట్ అపాయింట్మెంట్ రావడం జరిగింది. వారు మమ్మల్ని ఎంతగానో, మరి అంటే యవనస్తులైన చిన్నపిల్లలైనటువంటి మమ్మలను దేవుని భయంలో ప్రేమతో పెంచేటువంటి విధానంలో వారు బాగా సహకరించి, మరి దేవుని యొక్క విషయాలన్నిటిని కూడా చెప్పడము, తర్వాత మనుషులెల్లా ఏ విధంగా ప్రేమ చూపాలి, మరి పిల్లల్ని ఏ విధంగా పైకి తీసుకురావాలి, దేవుని భయభక్తులు ఏ విధంగా పెంచాలి, ఎడ్యుకేషన్ అంటే చదువు ఏ విధంగా చదువుకోవాలన్నటువంటి మరి విషయాలన్నింటిని కూడా చిన్నతనంలో వారు ఎంతో ప్రేమపూర్వకంగా చూపించడం జరిగింది. ఇటువంటి క్రమంలో మరి చదువులో కూడా బాగా రాణిస్తున్నటువంటి కారణాన్ని బట్టి ఆ కుటుంబం నన్ను ఎంతగానో ప్రేమించి పైకి తీసుకురావటం ఇవన్నీ జరిగినాయి. తర్వాత ఇవన్నీ కూడా రక్షణకు ముందు జరిగినటువంటి కార్యాలు. తర్వాత నాకు చిన్న అవకాశం కూడా దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఏంటంటే కరెంటు లేనటువంటి దినాల్లో సాయంకాలం నేను 5వ తరగతి చదువుతున్నటువంటి దినాల్లోనే సాయంకాలము మందిర పరిచర్య కూడా నాకు అప్పగించి దేవుడు నాకు చేసేదానికి గొప్ప అవకాశం ఇచ్చాడు. అంటే ఈ కిరోసిన్ లాంతర్లు ఉండేటివి అప్పుడు, కిరోసిన్ లాంతర్ అంటించుకొని దారి వెంట వెళ్ళి మరి చర్చికి వెళ్ళి చర్చిలో అదంతా కూడా శుభ్రపరిచి తర్వాత గంట కొట్టి విధంగా మరి ప్రార్థన చేసి వాక్యం చెప్పి ప్రార్థన చేసి ముగింపు ప్రార్థన చేసే అవకాశం చిన్నతనంలోనే దేవుడు నాకు అవకాశం ఇస్తూ వచ్చాడు. అంటే ఆ దినాల్లో మరి దేవుని పట్ల నిర్లక్ష్యము చాలా ఉన్నట్టుగా గమనించడం జరిగింది. ఆ నిర్లక్ష్య వైఖరి తర్వాత ఈ విధంగా ఎవరు కూడా అంటే నిరక్షరాస్యత ఒకటి, పేదరికం ఒకటి ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుని గురించినటువంటి ఆసక్తి చాలా మందికి ఉండేది కాదు. అయితే దేవుడు నా పట్ల తన కృపను విస్తరింపజేస్తూ ఆ విధంగా మందిర పరిచర్యను కూడా చేసుకుని ఉన్నటువంటి దినాలు నాకు దేవుడు దయచేశాడు. ఆ తర్వాత ప్రైమరీ ఎడ్యుకేషన్లో మరి అయిన తర్వాత దేవుడు 7th కూడా 7th క్లాస్ అయిపోయింది. 7th స్కూల్లో ఫస్ట్ రావడం జరిగింది. కష్టపడి చదువుకున్నారు, చదివిచ్చారు, అవన్నీ కూడా దేవుడిచ్చినటువంటి కృపను బట్టి 7th క్లాస్లో మరి మా స్కూల్ మా విలేజ్లో మరి దాదాపుగా మొట్టమొదటి స్థానంలో నిలబెట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి మా టీచర్ గారి భర్త ప్రకాశ్రావు సార్ అని వారు నన్ను ఎడ్యుకేషన్ కొరికైనటువంటి ఎంట్రన్స్, కొడైనహల్లి స్కూల్ ఇవి రెసిడెన్షియల్ స్కూల్ ఎంట్రన్స్ కోసమని ఒక ఎగ్జామ్ రాపించారు. రాపించిన తర్వాత వారే వచ్చి నేరుగా మరి కొడైనహల్లి స్కూల్లో నన్ను చేర్పించడం జరిగింది. అది దాదాపుగా 7th క్లాస్ అయిన తర్వాత 8th క్లాస్. ఈ విధంగా చదువుకుని 10th క్లాస్లో కూడా మంచి మార్కులతో పాస్ అయి బయటకు వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కర్నూలు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో జరిగింది. ఆ తర్వాత నేరుగా మరి తిరుపతి కాలేజీలో, తిరుపతి ఎస్వి అగ్రికల్చర్ కాలేజీలో దేవుడు చేరడానికి నాకు అవకాశం ఇచ్చాడు. ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేటివి. అంటే 3 పూటలు తినాలన్నా అవకాశం ఉండేది కాదు, సరైన బట్టలు ఉండేటివి కాదు. ఈ విధంగా మరి దేవుడు నడిపించుకుంటూ వచ్చాడు. తర్వాత ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఆగస్ట్ 15కి మరి పిల్లలందరూ కూడా యూనిఫామ్ వేసుకోవాలి, కొత్త డ్రెస్ వేసుకోవాలి, మరి వాటిని అన్నిటిని కూడా శుభ్రంగా ఉండేటట్టుగా చూసుకోవాలన్నటువంటి లంపుతో 5వ తరగతిలో ఉండగానే స్కూల్ లీడర్గా ఉండేదానికి దేవుడు అవకాశం ఇస్తున్నటువంటి దినాల్లో పేదరికంలో స్కూల్ డ్రెస్ కూడా ఉండేది కాదు. అటువంటి సమయంలో మరి అక్కడనే లీజర్ టైంలో హాలిడేస్లో మరి వరి పొలాల్లో కలుపులు తీయడానికి, వరి పొలాల్లో ఇట్లా పనులు చేసేదానికి వెళ్ళి స్కూల్ డ్రెస్ తీసుకొని దాన్ని కుట్టించుకొని శుభ్రంగా ఒకే డ్రెస్ను 2-3 సార్లు 3 సార్లు 4 సార్లు బాగా శుభ్రంగా చేసుకొని దాన్నే మరి ఐరన్ చేసుకొని స్కూల్కి ఒక నీట్గా వెళ్ళేటువంటి అవకాశం కూడా దేవుడిచ్చాడు. అంటే అంత ఇంట్రెస్ట్ స్కూలింగ్ అంటే అవన్నీ కూడా దేవుడు కలగజేసే విధంగా దేవుణ్ణిలో తన యొక్క నామాన్ని మరి ఫ్యూచర్లో తన బిడ్డగా ఉండేదానికి దేవుడు ఆ విధంగా నన్ను మరి ఆదరించుకుంటూ మరి ప్రోత్సహించుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఆ కష్టము నిష్ఠూరం అనేది దేవుడు నా యొక్క ధ్యాసలేనికి తెచ్చినవాడు కాదు. కష్టపడుతున్నాం, ఇబ్బంది పడుతున్నాము, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా నేను ఇబ్బందులు వెళ్తున్నానటువంటి దాశ లేదు. ఎప్పుడు దేవుని గురించినటువంటి దాశ లేదంటే చదువు గురించినటువంటిది ఉంది, కానీ ఏ విషయాలు కూడా నాకు అంతగా బాధ అనిపించేటి కాదు. అయితే అప్పుడు ప్రస్తుత దినాల్లో కూడా అంటే ఇంటర్మీడియట్ స్కూలింగ్ ఉన్నటువంటి దినాల్లో మరి మా గ్రామంలో బాగా నక్సలిజం అనేది కూడా బాగా ప్రభావితం చూపుతున్నటువంటి దినాలు. కాబట్టి వారు పాట పాడితే తర్వాత వారు ఆ విధంగా ఒక్కోసారి మీటింగ్ పెట్టి తుపాకులు అవన్నీ తీసుకొచ్చి ఆ గ్రామంలో మరి బహిరంగంగా మీటింగ్ పెట్టి ప్రజలను ఆకర్షించుకునేటువంటి దినాలు. దేవుడు కూడా అటువంటి ఆకర్షణకి పాటలకి చక్కగా పాటలు పాడేది, తర్వాత ఒక రూమ్ లో పాటలు నేర్పించేది. ఈ విధంగా చేస్తున్నప్పుడు కొంత ఆకర్షణీయమైనటువంటి పరిస్థితుల్లో కూడా మరి అటు వెళ్ళాలనిపించేది ఆ పాటలు నేర్చుకొని అట్లా. కాకపోతే దేవుడు దాంట్లో నుండి కూడా తప్పించాడు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి తప్పించి ఇంటర్మీడియట్ చదువుకోవటానికి దేవుడు కృపణిస్తూ అందులో కూడా మంచి మార్కులతో పాస్ అవటం కారణాన్ని బట్టి నేరుగా ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ తిరుపతిలో మరి దేవుడు నాకు చదువుకోవటానికి అవకాశం ఇచ్చాడు. కాబట్టి వచ్చినటువంటి మార్కులతోనే మెరిట్లో అప్పుడు సీట్లు వచ్చేటి, ఎంసెట్ ఉండేది కాదు. కాబట్టి మా సంవత్సరం అంటే 85 అది, నా 1985 సంవత్సరంలో బిఎస్సి అగ్రికల్చర్ చదవడానికి తిరుపతి కాలేజీలో దేవుడు అనుగ్రహించాడు. ఆ తిరుపతి కాలేజీలో ఆ దినాల్లో కొంత వాక్య పరిచర్య జరుగుతున్నటువంటి దినాలు, అంటే ప్రతి బుధవారము దేవుడు ఒక విశ్వాసి కలిగినటువంటి స్టూడెంట్ ఆ రూమ్లో మేమంతా కూడా కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి అక్కడ హెబ్రోన్ సహవాసంలో నుండి మరి న్యూ జెరూసలేం అనేటువంటి ప్రార్థన మందిరంలో నుండి సహోదరులు వచ్చి మాకు వాక్య పరిచర్య చేసేవాళ్ళు. వాళ్ళు ఎంతగానో కష్టపడి డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్లకుండా నేరుగా హాస్టల్కి వచ్చి వాక్య పరిచర్య చేసి తిరిగి 9 గంటల ఆ ప్రాంతంలో ఇంటికి వెళ్ళి వెళ్ళేవారు. వారి యొక్క కమిట్మెంట్ అవన్నీ కూడా దేవుని యొక్క ప్రేమను బట్టి అవి ఎంతగానో నచ్చినాయి. తర్వాత ఒక దినాన మరి తర్వాత ఏమైందంటే డిసెంబర్ 31 ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ మేము మాకు మాకంటే సీనియర్స్ కొంతమంది దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి వారు నన్ను కూడా డిసెంబర్ 31 మరి ఆరాధన మందిరం తిరుపతిలో ఆ మందిరానికి తీసుకువెళ్లారు. అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే క్రమంగా ముందుగా పాటలు పాడిన తర్వాత ఒప్పుకోలు ప్రార్థన అన్న సంవత్సరం అంతా కూడా మరి ఏ విషయాల్లో తప్పిపోయినాము, ఏ విధంగా మా దేవుడు మళ్ళీ తిరిగి సమకూర్చుకున్నాడు అనేటువంటి ఒప్పుకోలు ప్రార్థన ఒకటి ఉంటుంది. ఆ ఒప్పుకోలు ప్రార్థనలో మరి విశ్వాసులు వృద్ధ స్త్రీలు చేసినటువంటి ప్రార్థన అది నన్ను ఎంతగానో మరి ఒప్పించేటట్టుగా పాపంలో ఉన్నాము అనేటువంటి స్థితి మొట్టమొదటిగా దేవుడు ఆ రోజున నాకు అది 1985 డిసెంబర్ 31. ఆ విధంగా దేవుడు నాకు ఒక మంచి అవకాశంలో దేవుని సహవాసంలో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. అదైన తర్వాత మరి ఆరాధన చేయటం డిసెంబర్ 31 అయిపోయిన తర్వాత జనవరి 1 ప్రవేశించినప్పుడు ఆరాధన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆరాధనలో కూడా వ్యక్తిగత ఆరాధన, వ్యక్తిగత ఒప్పుకోల తర్వాత వ్యక్తిగత ఆరాధన మరి జరిగినప్పుడు దేవుడు నన్ను ఆ విషయాల్లో సంధిస్తూ వచ్చాడు. పాపంలో జీవిస్తున్నటువంటి వాడు మరి పాపంలోనే చనిపోతే ఏ విధంగా ఉంటుంది, వారు చేసినటువంటి ప్రార్థన 2 ఆరాధన నన్ను ఒకసారి ఓపింపజేశాయి. నేను అనుకున్నాను ప్రభువా నేను కూడా మంచి స్టూడెంట్నే, నేను కూడా మెరిట్లో చదువుకున్నాను, మరి నేను అయితే అగ్రికల్చర్లో చేరినాను, మరి మెడిసిన్ రావాలి నాకు కావాలని అనుకుంటున్నాను, ఒకవేళ మీరు మెడిసిన్ ఇస్తే నేను ఖచ్చితంగా మీ పరిచర్యలో ఉంటాను, కాబట్టి జ్ఞాపం చేసుకోమని ఆ రోజు తీర్మానం చేసుకొని బయటికి వచ్చేసాను. అంటే ఆ రోజు ఆరాధన అయిపోయింది. ఉదయం జనవరి 1 86 ప్రవేశించడానికి దేవుడు అవకాశం కల్పించాడు. కల్పించిన తర్వాత ఇక మరి కాలేజీకి వచ్చాము. కాలేజీకి వస్తే ఎట్టు ఏమి చేయాలో ఏమి కానీ తెలియదు, కానీ నా తోటి స్టూడెంట్స్ అందరూ కూడా తిరిగి సెమిస్టర్ బ్రేక్ చేసుకొని ఎంసెట్కి వెళ్తున్నారు. అంటే ఎంసెట్ అప్పుడే స్టార్ట్ అయినాయి. మళ్ళీ మెడిసిన్ ఎగ్జామినేషన్ రాసేదానికి మరి వెళ్ళాలని నిర్ణయంతో సెమిస్టర్ బ్రేక్ తీసుకొని, ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది, సెకండ్ సెమిస్టర్ బ్రేక్ తీసుకొని ఎంసెట్ కోసమని మరి కోచింగ్ వెళ్ళాలనేటువంటి ఆలోచనతో బ్రేక్ తీసుకొని ఇంటికి వచ్చేసి వెళ్ళాం. ఆ దినాల్లో మరి ఈ తెలుగు గంగా ఎస్ఆర్బిసి స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయితే మాకున్నటువంటి రెండు ఎకరాల్లో దాదాపుగా కొంత 13 సెంట్స్ గవర్నమెంట్ వారు తీసుకొని డబ్బులు ఇచ్చినారు. ఆ డబ్బులతో నేను మన తండ్రి గారిని అడిగి ఆ డబ్బులు తీసుకొని గుంటూరు రత్నం కోచింగ్ సెంటర్లో వెళ్ళాను. వెళ్ళి తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడ కోచింగ్ తీసుకుంటున్నటువంటి సందర్భాలు జరిగాయి. అయితే ఈ మధ్య కాలంలో మరి సినిమాలు, షికారులు లేదంటే ఇవన్నీ కూడా కామన్గా జీవితంలో ఉన్నాయి. అంటే రక్షణ లేదు కనుక ఈ సినిమాలు చూడడము, తర్వాత ఆ పిల్లలతో మరి కలిసి అల్లరిగా తిరగడము, ఇవన్నీ కూడా కామన్గా యవన జీవితంలో ఉన్నట్టుగానే నాకు ఉంటూ వచ్చాయి. అయితే పరిస్థితులు ఎట్లున్నా కూడా మరి తిరిగి నేను ఎంసెట్ రాసినప్పుడు ఎంసెట్లో సరైనటువంటి మార్కులు రాలేదు. మరి కృంగిదలతో తిరిగి తిరుపతి కాలేజీలో చేరడం, 86 సంవత్సరం, మరి తర్వాత 2వ సెమిస్టర్ స్టార్ట్ చేయడం, ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భాలు చాలా కృంగిదల. ఎందుకంటే మంచి స్కూల్లో చదువుకున్నాము, మంచి కాలేజీ, అప్పట్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అంటే రెసిడెన్షియల్ కాలేజీల కంటే కూడా ఫేమస్, అది మంచి టీచర్స్, ఎడ్యుకేషన్ మంచిగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, ఎందుకు నాకు ఇది రాలేదనే కృంగిదలతో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి తిరిగి బుధవారము ఎస్వి అగ్రికల్చర్ కాలేజీ సహోదరుల రూమ్లో యథావిధిగా మరి ప్రేయర్ మీటింగ్కి, వాక్య పరిచర్యకు అటెండ్ కావడం జరిగింది. అందులో ఎల్ఐసిలో నుంచి డాక్టర్ మరి డేవిడ్ ప్రభాకరణ్ గారు వాక్య పరిచర్య చేస్తూ ఉన్నాడు. కాబట్టి ముందుగానే చాలా ఇబ్బందిలో, కృంగిదల్లో ఉండి ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు దేవుడు మరి ఆ యొక్క రక్షణ దినాన్ని నా జీవితంలో మరి ఆ రోజు అనుగ్రహించాడు. ఆ వాక్య పరిచర్యలో మరి నాతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో దేవుడు మరి ఆ వాక్య పరిచర్య భాగంలో మాట్లాడుతూ నాకు 5వ వచనాన్ని నా దృష్టికి తీసుకొచ్చాడు. ఆ వచనం ద్వారా మాట్లాడుతూ ఇలాగ అంటున్నాడు. మరి బైబిల్ ఉంటే గనా తీసుకుని నాతో కూడా వాక్యం చదవడానికి సహకరించండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, ఎవడు నాయందు నిలిచిండును, నేను ఎవనేందు నిలిచిందును, వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఈ వాక్యం ద్వారా బాగా అంటే కృంగుదల్లో ఉండి నిరాశలో ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నిజంగానే చిన్నతనంలో నుండి కూడా ఒక చిన్న భక్తి మరి భయభక్తులు కలిగినటువంటి వాతావరణ కుటుంబము అది ఉన్నప్పటికీ మరి దేవుని గురించినటువంటి నిజమైనటువంటి స్వంత రక్షణ అనేది లేకుండా దేవుణ్ణి హత్తుకోకుండా జీవించినటువంటి జీవిత ఫలము మరి ఈ విధంగానే ఉంటుంది. కాబట్టి దేవుడు ఆ కృంగిదల్లో, ఇబ్బందుల్లో, ఇరుకులో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ మాట ద్వారా నన్ను ఆదరించి ఆ రోజు దేవుని యొక్క రక్షణ దినంగా నా జీవితంలో అనుగ్రహించడం జరిగింది. కాబట్టి ప్రియులారా, ఈ దినమే ఆ దినాన మరి రాత్రి మరి దేవుడు మోకరించి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒంటరిగా రూమ్లోకి వెళ్ళి మరి చిన్నతనం ఊహ తెచ్చినప్పటి నుంచి మరి ఇంతవరకు ఆ దినం వరకు ఏదైతే మరి చిన్న పాపాలు కానీ పెద్ద పాపాలు ఏవైనా సరే అవి స్క్రీన్ లాగా మరి కనబడుతూ ఒప్పుకోలు, నాకే నేనే అవన్నీ ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో మరి చేస్తున్నటువంటి ఆ ప్రార్థన ద్వారా దేవుడు నన్ను కడిగి శుద్ధీకరించి మరి రక్షణ అనే చెప్పన సత్యం గాని మహిమయుక్తమైనటువంటి ఆనందం నా హృదయంలో కలగజేసి మరి ఆ భారమంతా తీసివేసి తేలికపరిచాడు. ఆ దినము మరి ఆ దినము దేవుని యొక్క బిడ్డగా చేయబడడం అనేది జరిగింది. ఆ దినం మొదలుకొని మరి దేవుడు నన్ను తన యొక్క కృప ద్వారా నడిపించుకుంటూ వస్తున్నాడు. కాబట్టి పిల్లల యొక్క ఆ దినం నుంచి ఆ దినం నుంచి ఆ మధ్య కాలంలో తిరుపతిలో కాలేజీలో చేరిన తర్వాత మరి ఒక సొంత బైబిల్ కొనుక్కోవడం, బైబిల్ పఠనం చేయడం, మొదటి నుంచి ధ్యానిస్తూ రావడం, ఆ ధ్యానించడంలో భాగంగా దేవుడు ఏ విధంగా నన్ను వాడుకుంటాడు అనేటువంటి సత్యాన్ని కూడా దేవుడు బయలుపరుస్తూ వస్తున్నాడు. మరి ఒకసారి మనము మరి ఆదికాండము 12వ అధ్యాయంలో మనం చూసుకుంటే అబ్రహాంను దేవుడు పిలుచుకునేటువంటి ఒక ప్రత్యక్షతను మనం చూస్తాం. అక్కడ అబ్రహాంను పిలుచుకునేటువంటి ప్రత్యక్షతను చూస్తాం. 12వ అధ్యాయంలో 1వ వచనం, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల ఇద్దరి నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరము ఆశీర్వాదముగా నందువు. కాబట్టి పిల్లరా, దేవుడు మొదట బైబుల్ చదువుతున్నటువంటి ప్రారంభ దేశాల్లో దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు ప్రత్యేకంగా మరి నేను పిలిచినట్టు చోటికి నేను ప్రత్యేకంగా బంధువుల దగ్గర నుండి అన్ని విడిచిపెట్టి మరి నీవు నా దగ్గర ఉండటానికి మరి సిద్ధపడినట్టుగా నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరంగా ఉండువు అని మాట్లాడుతూ సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఆ దినాల్లో, ప్రారంభ దినాల్లో చాలా మరి మందిర సహవాసం కూడా అక్కడ అంటే ప్రొఫెసర్స్ తర్వాత అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు ప్రేమ చాలా ఆకర్షణీయంగా ఉండేది. అంటే ఒక విద్యార్థి ఒక ఆత్మను ఏ విధంగా దేవుని యొద్దకు నడిపించాలి, ఒక ఆత్మను మందిర సహవాసంలో ఏ విధంగా చేర్చాలి అనేటువంటి గొప్ప మరి పట్టుదలతో ఆ దినాల్లో ప్రారంభ దినాల్లో నన్ను ప్రోత్సహించి మందిర సహవాసంలోనికి తీసుకొచ్చిన వారుగా ఉన్నారు. కాబట్టి ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి మరి చిన్నతనంలో నుండే కొంత దేవుని యొక్క మూలాలు ఉన్నటువంటి కారణాన్ని బట్టి మరి అప్పట్లో మరి మా తండ్రి గారు మరి చాలా వరకు తాగి కూడా పడిపోతున్నటువంటి దినాలవి. అంటే తాగుడికి బానిస అయిపోయి ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా తాగేదానికి మరి ఖర్చు చేసి విధంగా చేస్తున్నటువంటి దినాలు. అటువంటి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో నుండి దేవుడు మరి కనికరించి మరి బయటికి తీసుకురావడము, తన బిడ్డగా చేసుకోవటం, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉండి దేవుడు తప్పించాడు. అక్షరాస్యత లేనటువంటి కుటుంబాలు, పేదరికం, అదేవిధంగా పేదరికాన్ని ఆసరా చేసుకొని నక్సలిజం, దేవుని ప్రేమను పంచకుండా దూరపరచాలనేటువంటి ఘోరమైనటువంటి వాతావరణ పరిస్థితులు, ఊరు దాటి బయటకెళ్తే ఎక్కడికి వెళ్ళాలి ఎటు వెళ్ళాలి తెలియని పరిస్థితి, ఇంటికి వచ్చి కాలేజీకి వెళ్ళాలంటే సరైన ఛార్జ్ కూడా డబ్బు లేనటువంటి పరిస్థితి ఉండేది. అటువంటి పరిస్థితుల్లో దేవుడు రక్షించుకుని నెమ్మదినిచ్చినాడు తన బిడ్డగా జీవించడానికి. మరి భయంకరమైనటువంటి విగ్రహారాధనతో కూడుకున్నటువంటి ఆ స్థలంలో దేవుని బిడ్డలేక సహవాసాన్ని ఇచ్చి 23వ అధ్యాయము కీర్తనలో రాసినట్టుగా మంచిగా ఉన్నటువంటి స్థలంలో పచ్చిగల చోట్ల జీవజలాలు ఉన్నటువంటి స్థలానికి దేవుని బిడ్డల సహవాసంలోనికి నడిపించి దేవుని ప్రేమను చూపించినటువంటి వాడు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, నాకు వేరుగా ఉండి నీవేమి కూడా చేయలేదు. కాబట్టి ప్రియులారా, ఆ దినము తీసుకున్నటువంటి నిర్ణయం, దేవుని నామమునందు విశ్వాసం ఇచ్చిన కార్యము, యేసుక్రీస్తు రక్తంలో విశ్వాసము పాపము నుండి పవిత్రపరిచి శుద్ధిగా చేయడం మాత్రం కాకుండా దేవుని యొక్క నీతి, దేవుని యొక్క శాంతి సమాధానాలు మరి లోకాన్ని మర్చిపోయి దేవుని వెంబడించేటువంటి పరిస్థితిని దేవుడు కలుగజేశాడు. ఆ దినం నుండి ఈ దినం వరకు దేవుడు చక్కగా తన యొక్క ఏర్పాటులో నన్ను నడిపిస్తూ వచ్చాడు. కోటి పిల్లల ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ 1986 ఆ దినాన దేవుడు నన్ను రక్షణలోనికి తీసుకుని తన బిడ్డగా చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత మందిర సవాసంలో వెళ్తున్నాను, దేవుడు చక్కగా నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుని యొక్క వాక్యము యొక్క విలువ, దేవుని యొక్క వాక్యం యొక్క వెలుగు నా జీవితంలో మరి ప్రచురింపజేస్తూ వస్తుంది. కాబట్టి ఆ విధంగా జరుగుతుంది. చాలా బాగా ఈ యూత్ మీటింగ్స్ జరుగుతున్నాయి, స్పెషల్ మీటింగ్స్ జరుగుతున్నాయి, ఆదివారం ఆరాధన జరుగుతూ ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో చాలా ఆసక్తి కలిగి దేవుణ్ణి వెంబడించేటువంటి దినాలు. కాబట్టి దినాల్లో కనీసం మందిరానికి వెళ్ళాలంటే దాదాపుగా మా కాలేజీ నూతన ఎరుసలేం ఆరాధన మందిరానికి దాదాపుగా టౌన్లోకి రావాలి, పద్మావతి నగర్లోనికి రావాలి. మాకు ఒక ట్రాక్ ఉండేది, రైల్వే ట్రాక్ మా కాలేజీ నుంచి. మరి అర్లీగా లేచి ఉదయమనే అర్లీగా లేచి మరి ఒకవేళ ఛార్జీకి లేకపోతే బైబిల్ చేత పట్టుకొని ట్రాక్ అంబట్టి నడుచుకుంటూ వెళ్తే పద్మావతి నగర్ చేరుకుంటాం. అక్కడ యూనివర్సిటీ పద్మావతి మహిళా గేట్ దగ్గర, మహిళా యూనివర్సిటీ గేట్ దగ్గర మరి మందిరానికి సపరేట్ దారి ఉంటుంది. ఆ విధంగా వెళ్ళడం, తిరిగి మధ్యాహ్నం అయిపోయిన తర్వాత ఆరాధన అయిన తర్వాత మళ్ళీ తిరిగి హాస్టల్కి రావాలి. హాస్టల్కి రావాలంటే కూడా అట్లే నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. అప్పటికే హాస్టల్లో మంచి బిర్యానీ అవన్నీ కూడా అయిపోయేవి, ఏదైనా కొద్దిగా మిగులుతావి తిని వెళ్ళిపోయేవాళ్ళం. ఈ విధంగా దేవుడు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులను అనుగ్రహిస్తూ ఏదైనా నష్టమైన కష్టమైన దేవుని కొరకు ఓర్చుకోవడం ఆ విధంగా నేర్పించుతూ వచ్చాడు. కాబట్టి 12వ అధ్యాయంలో దేవుడు నేను చూపించేటువంటి దేశం, నువ్వు బయలుదేరి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు చక్కగా తన కృపను అనుగ్రహిస్తూ వచ్చాడు. తర్వాత నాకు బాప్తి సాక్ష్యము మరి ఆ దినాల్లో మరి పాపక్షమాపణ తర్వాత రక్షణ అయిన తర్వాత దేవుడు నన్ను బాప్తి సాక్ష్యం ద్వారా తనతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. బాప్తి సాక్ష్యం విషయమై దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మరి ఒకసారి మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో దేవుడు ఈ విధంగా తన యొక్క బాప్తి సాక్ష్యం ద్వారా నన్ను బలపరుస్తున్నాడు. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు, ఇలాగ సెలవిస్తా ఉన్నాడు. నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క కృప ఎంత శ్రేష్టమైందంటే, ఏనాడు దేవుని గురించి ఆలోచన చేయనటువంటి వాతావరణంలో పెరిగి కరెక్ట్ గా 18 సంవత్సరాలు ఉన్న కాలంలో దేవుడు తన మరి ప్రణాళికలు, తన ప్రణాళికలు నన్ను తన కృప ద్వారా ఏర్పాటు చేసుకుని మరి ఈ యొక్క బాప్తి సాక్ష్యం ద్వారా, బాప్తిసం యొక్క వాగ్దానం యాకోబుతో సమానంగా ఉన్నటువంటి వాడను, పూర్వ దినాల్లో మోసగాడిని, లోకంలో ఉన్నటువంటి వాడును, దేవుని గురించి ఆలోచన లేనటువంటి వాడును, అటువంటి నా జీవితంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను సృజించిన వాడని నేనే, నేను నిర్మించిన వాడని నేనే, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నేను పిలిచిన నీవు నా సొత్తు. సృజించుకుని నిర్మించి విమోచించి పేరు పెట్టి పిలిచి సొత్తుగా చేసుకున్నాడు. ఇంతకంటే జీవితంలో మరి శ్రేష్టమైనటువంటి అవకాశం ఏమైందా ఉందా అంటే నా జీవితంలో ఇది చాలా శ్రేష్టమైంది. పేరు పెట్టి పిలిచి తన సొత్తుగా చేసుకున్నటువంటి దేవుడు. కొడుకులారా, చాలా ఎంత మంచి దేవుడు. మరి బలహీనుణ్ణి, ఈ భక్తిహీనుణ్ణి, కేవలం దేవునికి శత్రుగా ఉన్నటువంటి నన్ను తన కృప కొరకై పిలుచుకున్నాడనేటువంటి సందర్భాన్ని మరి మీకందరికి కూడా తెలియపరుస్తున్నాను. కారణం ఏంటంటే, మరి ఎంత ఇరుకు ఇబ్బంది పేదరికంలో ఉన్నప్పుడు మరి ఆ భయంకరమైన జీవితం నిజంగా తలంచుకుంటేనే మరి బాధ అనిపిస్తుంది. ఇట్లాగున్న పరిస్థితిలో ఉండి దేవుడు చక్కగా దేవుని బిడ్డగా ఉండటానికి ఎంత మంచి అవకాశం ఇచ్చాడు. ఇంత మంచి అవకాశం కంటే ఇంకా విలువైంది, మేలైనది ఈ లోకంలో ఏది లేదనేటువంటి ఆ సందర్భం దేవుడు నాకు జ్ఞాపం చేస్తూ, నీవు నా సొత్తు. ఆ దినం నుండి ప్రియులారా, ఏ విషయంలో కూడా దేవుడు నాకు ఏది తక్కువ లేకుండా మరి సమస్తాన్ని కూడా ఆయన కృప చొప్పున ఆయన ఐశ్వర్యంలో నుండి తీరుస్తూ వస్తున్నటువంటి సందర్భాన్ని మరొకసారి దేవుడు మీ మధ్యలో పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఈ విధంగా దేవుని యొక్క బిడ్డగా చేయబడుతూ వస్తున్నాం. తర్వాత దేవుని యొక్క అంటే నా జీవితంలో జరిగినటువంటి సంఘటనలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. తర్వాత ఎంఎస్ అగ్రికల్చర్ హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలి. బిఎస్ అగ్రికల్చర్ పాస్ అయిన తర్వాత మరి సీట్లు చాలా కొద్దిగా ఉన్నాయి. మరి ఆ డిపార్ట్మెంట్లో బ్రాంచెస్ తీసుకోవాలి. తీసుకుంటున్నప్పుడు మరి దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది, ప్రభా మరి సీట్లు తక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ ఎక్కువగా ఉంది, మీ చిత్తమైతే నాకు కూడా మరి ఎంఎస్ అగ్రికల్చర్ సీట్ ఉందాచి, నాకంటే తెలివివంతులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, మంచి మార్కులు ఉన్న వాళ్ళు ఉన్నారు, చదువుకోవాలని ఆశ ఉంది. మరి అడిగినప్పుడు దేవుడు తన యొక్క వాగ్దానాన్ని జ్ఞాపం చేశాడు. 126 కీర్తన 126 5:6 కన్నీళ్ళు విడిచి విత్తువాడు సంతోషగానంతో పంట కోయిను కోసెదరు, పిడికడి విత్తనముల చేత పట్టుకుని ఏడ్చుచు పో విత్తువాడు, సంతోషగానం చేయుచు పనులు మోసుకొని వచ్చును. కాబట్టి మరి నా అందరితో పాటు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం జరిగింది. మరి దేవుడు ఇస్తాడనేటువంటి ఆశతో ముందుకు వెళ్ళి రాశాను. కాబట్టి స్పెషలైజేషన్ బ్రాంచెస్లో అగ్రికల్చర్ విషయంలో అగ్రికల్చర్ ఎకనామిక్స్లో చదవడానికి దేవుడు కృపనిచ్చాడు. కాబట్టి ఎంఎస్ అగ్రికల్చర్ కూడా పూర్తి చేసుకున్న తర్వాత దేవుడు విధంగా తన కృపను బట్టి ఎంఎస్ కూడా కంప్లీట్ అవ్వడానికి చేశాడు. తర్వాత తల్లిదండ్రులు ఎంఎస్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేయాలనేటువంటి ఆలోచనతో చూస్తూ ఉన్నారు. ఆ దినాల్లో మరి మందిర సహవాసము, దేవుని పిల్లల యొక్క వాక్య పరిచర్య, దాన్ని బట్టి అన్యజనులతో వివాహం చేసుకోకూడదు, దేవుని ఎరిగినటువంటి బిడ్డలే ఉండాలి అనేటువంటి గొప్ప తలంపు, ఆ తలంపుతో ముందుకు సాగుతున్నటువంటి దినాల్లో మరి ఇంట్లో ప్రెజర్స్ మొదలైనాయి. అనేకులు చదువుకున్న పిల్లడు బాగా ఉద్యోగం వస్తుందని చెప్పి డబ్బులు ఇస్తాము, కట్నం ఇస్తాము, బంగారం ఇస్తాము అని ప్రలోభ పెడుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో నాతో పాటు అంటే నా యొక్క ఎడ్యుకేషన్ జర్నీ, తర్వాత ఆత్మీయమైనటువంటి సవాసంలో వృద్ధికి తోడ్పడినటువంటి మా టీచర్ కుటుంబం ఒకటి ఉంది. ప్రస్తుతం ఆమె మా అత్త. తర్వాత ఎవరైతే నన్ను స్కూల్లో చేర్పించారో వారు మామగారు. కాబట్టి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. మరి వారు మంచి విశ్వాసరాలుగా ఉంటున్నటువంటి కుటుంబం. నేను వెళ్ళేటప్పుడు ప్రేయర్ చేసి పంపిస్తారు, వచ్చేటప్పుడు రిసీవ్ చేసుకుంటారు. విధంగా దేవుని ప్రేమను పంచుతున్నారు. మరి ఛార్జీ లేని దినాల్లో కూడా ఛార్జీకి డబ్బులు ఇచ్చి పంపించేటువంటి కుటుంబం నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేశారు. ఆత్మీయమైనటువంటి ఒక విధానంలో ఎంకరేజ్ చేస్తున్న ఎడ్యుకేషన్ ప్రోత్సాహపరిచినటువంటి కుటుంబం. కాబట్టి ప్రార్థన చేసుకుంటున్నాను ప్రభు, ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి మరి అంటే దేవుడు మరి తన వాక్యం ద్వారా మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి నిర్ణయం ఏంటంటే మరి వారు కూడా పేదరికంలో ఒక టీచర్ ఒక్కరు ఒక్కరు అప్పుడు ఆ దినాల్లో చాలా కష్టంగా ఉండేది. ఒక టీచర్ ఉద్యోగం చేస్తూ పిల్లలు ఇది ముగ్గురు కుమారులు ఒక కుమార్తె వారిని కూడా చదివించుకుంటూ వారు కూడా కొంత మరి కలిగిన దాంతో తృప్తి పొందుతూ విశ్వాసయాత్ర జీవితంలో వెళ్తున్నటువంటి కుటుంబంగా దేవుడు నాకు పరిచయం చేశారు. కాబట్టి ఆ కుటుంబంలో ఉన్నటువంటి మరి తన జ్యేష్ఠ కుమార్తె ఆమెను వివాహం చేసుకోవడానికి దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి ఆ సందర్భాన్ని ఒకసారి ఒక వాగ్దానం దేవుడు నాతో మాట్లా వివాహ విషయంలో దేవుడు మాట్లాడిన విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాను. మత్తయి సువార్త 18వ వచనము నుంచి ఒకసారి నేను చదువుకున్నటువంటి విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తున్నాను. 20వ వచనము, అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోషేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము అని చెప్పి మరి అలా ఆ విధంగా దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ వివాహ విషయంలో మరి తను కూడా బాప్టిజం ఫెలోషిప్ శ్రీశైలంలో బాప్తీసుకొని దేవుని బిడ్డగా ఉన్నటువంటి ఆమె కనుక మరి ఆమెను దేవుడు బయలుపరుస్తున్నాడు. ఆ విధంగా తల్లిదండ్రులకు వచ్చిన ఒక పెద్ద లెటర్ రాశాను, దేవుడు ఇట్లా మాట్లాడుతున్నారు, మీరేమో ఇతరులను చూస్తున్నారు, నాకు ఇష్టం లేదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే నాకు ఇష్టం, మరి కట్నం ఇచ్చినా ఇవ్వకపోయినా లేదంటే ఇంకేమున్నా ఏం లేకపోయినా దేవుని బిడ్డల సహవాసమే నాకు అవసరం కనుక మీ నిర్ణయాన్ని నేను సున్నితంగా త్రోసిపుస్తున్నాను, నాకు ఏదైనా వివాహం జరగాలని అంటే మరి దేవుడు చెప్పిన విధంగా ఆమెతోనే జరగాలి లేదంటే అవసరం లేదన్న విధంగా ఒక పెద్ద లెటర్ రాశాను. ఎదురుగా మాట్లాడడము మరి ఇష్టం లేదు కనుక వారేమంటారంటే మా అన్నగారు తర్వాత వాళ్ళంతా నేను చదివించింది దేనికి, డబ్బులు వస్తాయి కదా, కట్నం వస్తుంది కదా, మరి మేము కూడా డెవలప్ కావాలి కదా, మరి ఈ విధంగా వారు నన్ను శోధిస్తూ ఉన్నారు. ఏదేమైనా ప్రార్థనలో గట్టిగా నిలబడి మరి దేవుని బిడ్డల ఉండాలి ఖచ్చితంగా అనేటువంటి విషయంలో నిర్ణయం తీసుకుని మరి యొక్క దాని ప్రకారము ఇంకా పెద్దలు వారు వీరు తల్లిదండ్రులు ఒప్పించిన తర్వాత మరి వివాహము తనతో జరగడం అనేది దేవుడు కృపనిచ్చాడు. కాబట్టి ఆ వివాహ జీవితంలో కూడా దేవుని యొక్క చిత్త ప్రకారంగా నడవడానికి మరి దేవుడు అనుకూలపరిచాడు. ఈ కాన్ఫరెన్స్ లో ఇంకా ఎవరైనా వివాహము కానీ ఈ పిల్లలు యవనస్తులు ఇటు మరి సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఎవరైనా ఉన్నట్టయితే మరి ఆత్మీయమైనటువంటి సమాధానకరమైన బిడ్డలుగా మన కుటుంబ జీవితాలు నడుపుకోవాలనంటే మనకు తోడు దేవుని బిడ్డగా ఉన్నటువంటి వారే అవసరం. ఒకటి దినాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే లోకము ఆకర్షణ చాలా ఉంది, అయితే దేవుడి యొక్క ఆకర్షణని చివరికి నా జీవితంలో నెరవేరింది. ఆ విధంగా మరి చాలా తక్కువ ఖర్చుతో వివాహం చేసుకొని బయటకు రావడం జరిగింది. ఆ విధంగా తర్వాత అంత స్టడీస్ అయిపోయిన తర్వాత 1993 వివాహము జరిగింది. 1994 అగ్రికల్చర్ ఆఫీసర్గా దేవుడు ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఈ మధ్యలో చాలా ఒక నా జీవితంలో ఒక డార్క్ పీరియడ్గా ఉంది. ఎట్లంటే ఉద్యోగము వివాహం చేసుకొని మరి ఉద్యోగం లేదు, కొంత నాతో పాటు అన్నపిల్లలు వాళ్ళు ఒక నలుగురు నాతో పాటు ఉంటారు, ఇంటి దగ్గర నుంచి ఏమి సహాయం వచ్చేది కాదు. తర్వాత కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్గా చేరినాను, 20 రూపాయలు ఒక పీరియడ్కి ఇస్తారు పాలిటెక్నిక్ ఇది జూనియర్ కాలేజీలో క్రాప్ ప్రొటెక్షన్ అని దేవుడు అక్కడ పనిచేసేదానికి ఇస్తారు, 6 నెలలకు ఒకసారి మరి జీతం ఇస్తారు, అది కూడా ఒక 1440 రూపాయలతో 3 పిల్లలు నాతో పాటు వివాహమైన కొత్త జీవితంలో ప్రారంభించారు. కాబట్టి ఆ విధంగా అది కూడా కష్టమే, చాలా కష్టం. కాబట్టి ఇటు ఇంటి నుంచి ఇటు తల్లిదండ్రుల నుంచి వాళ్ళు వివాహంలో కొంత ఈ నామినల్ వివాహం జరిగింది కనుక పరిశుద్ధ వివాహంలో అంటే చర్చెస్ లో ఎలా ఉంటుందంటే తిండి దగ్గర లేదంటే అక్కడ ఇక్కడ చిన్న చిన్న ఘర్షణలు జరుగుతుంటాయి. ఆ ఘర్షణలు చోటు చేసుకున్న కారణాన్ని బట్టి మరి ఇటు తల్లిదండ్రులు ఇటు అత్తమామలు మమ్మల్ని పలకరించేవారు కాదు. మేము పెట్టే బేడ చిన్న సర్దుకొని ఆత్మకూరు అనేటువంటి ఆ టౌన్ లో చేరి ఆ కాలేజీలో పనిచేస్తున్నాను నాతో పాటు 4. కాబట్టి ఆ కష్ట దినాల్లో దేవుడు చాలా సంధిస్తూ వచ్చాడు. ఈ విధంగా అంటే మేము ప్రార్థన ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చుంటే మా బైబిల్స్ అన్ని కన్నీళ్లతో తడిచిపోయేటివి. అటువంటి పరిస్థితుల్లోనే మరి కనీసం నూతనంగా వివాహమైనటువంటి బిడ్డలకి ఈ కాలంలోనే అనుకుంటా, ఆ కాలంలో కూడా చాలా వరకు అచ్చకటి మంచం లేదంటే ఇంక పరుపులు ఇవి అవన్నీ కూడా ఉండేటివి. అయితే మేము కొత్తగా వివాహమైన తర్వాత మరి కిందనే అక్కడ రూమ్ తీసుకున్న తర్వాత ఆ రూమ్లో కింద పండుకోవడం జరిగింది. చాప, ఈత చాప ఒకటి ఉండే, ఆ ఈత చాప మీద పండుకోవడం జరిగింది. అంత కఠినమైనటువంటి పరిస్థితులకు నా దేవుడు నడిపించాడు. అయితే దేవుని కృప ద్వారా డైరెక్ట్ అపాయింట్మెంట్లో 1994లో డైరెక్ట్గా అగ్రికల్చర్ ఆఫీసర్గా అపాయింట్మెంట్ జరిగింది. అప్పటికి పెద్ద పాప గ్రేస్ బ్యూల ఆ ఉద్యోగం వచ్చేటానికి 1 నెల ముందు, ఆమె జన్మించిన తర్వాత 1 నెల తర్వాత దేవుడు ఉద్యోగం దయచేశాడు. ఆ విధంగా జరుగుతున్నటువంటి దినాలు, ప్రారంభ దినాల్లో దేవుని బిడ్డలుగా మరి పాప 5వ తరగతి వచ్చిన తర్వాత స్కూల్కి తీసుకుపోవాలి, పాపను స్కూల్లో చేర్పించాలి. స్కూల్లో చేర్పించాలంటే కనీసం సైకిల్ కూడా ఉండేది కదా. ఆ సైకిల్ కూడా మందిరం యొక్క ఒక సహోదరుడు వచ్చి నాకు పూచిపడి సైకిల్ ఇప్పించేది. పాపను సైకిల్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ పికప్ చేసుకొని రావడానికి. అప్పటికి నాకు ఆత్మకూరులో మరి ఉద్యోగంలో ఉన్నాను. దేవుని యొక్క మందిర సహవాసంలో పెరుగుతూ ఆ విధంగా దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. కాబట్టి ఇంత కఠినమైనటువంటి పరిస్థితుల్లో మరి దేవుడు నడిపించినప్పటికీ ఇప్పటి వరకు దేవుడు చేసినటువంటి కార్యాలు అనేక అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు. ఇది నన్ను మరి అనుకోకుండా దేవుడు చక్కగా 3 పిల్లల్నిచ్చాడు, 2 బిడ్డలున్నారు, 1 బాబు ఉన్నాడు. అందరూ కూడా హైయర్ స్టడీస్లో ఉన్నారు. దేవుడు యొక్క కృప ద్వారా పెద్ద బాబు అగ్రికల్చర్ పిహెచ్డి కంప్లీట్ అయింది. మరి ఆమె మొన్న ఒక విశ్వాస కుటుంబానికి సంబంధించినటువంటి హైదరాబాద్తో వివాహం చేయడం జరిగింది. 2వ పాప బీటెక్ సివిల్ అయిపోయిన తర్వాత ఆమెకు మరి సచివాలయంలో నేరుగా అయిపోయిన వెంటనే ఆమెకు ఉద్యోగం ఒకటి వచ్చింది. బాబు మెడిసిన్ కంప్లీట్ చేసుకున్నాడు, మొన్న గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ అయింది. ఈ విధంగా మరి పేదరికం, ఇబ్బంది, ఇరుకులు, చదువురాని కుటుంబాల్లో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో నుండి దేవుడు తన బిడ్డగా చేసుకున్న తర్వాత మేము ఊహించలేనటువంటి దీవులంతా నింపుతూ వచ్చాడు. నా తలంపు ఏంటంటే దేవుని ప్రణాళికలోకి వచ్చిన తర్వాత సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నప్పుడు మరి మన అక్కర ఏదికే ఉన్నా కూడా, అంటే స్టూడెంట్ లైఫ్లో నుంచి కూడా దేవుని యొక్క బిడ్డగా ఉండాలనేటువంటి ఆలోచన దేవుని ప్రణాళికలో ఉందేమో, నేను ఏ కష్టం ద్వారా ఇబ్బంది ద్వారా మరి వెళ్ళనిచ్చిన వాడు కాదు. హృదయంలో ఎప్పుడు దేవుని గురించినటువంటి సంతోషం, సమాధానమే ఉండేది. మరి ఈ పేదరికం కానీ ఇవన్నీ కూడా మరి ఏవి కూడా దేవుని దగ్గరికి రాకుండా చేసినట్టు కాదు. ఆ విధంగా వెళ్తున్నప్పటికీ కూడా ఎప్పుడు నేను పేదవాడిని లేదంటే నేను ఈ కృంగిదల్లో ఉన్నానే అని ఆలోచన చేయకుండా దేవుని మీద భారం వేసి ముందుకు సాగినటువంటి ఆ పరిస్థితుల్లో దేవుడు చక్కగా ఇప్పుడు నడిపించుకుంటూ వచ్చాడు. దేవుని కృపను బట్టి మరి మంచి స్థానాల్లో కూడా, ఆయా పొజిషన్లో కూడా దేవుడు ఉంచుతూ వచ్చాడు. మరి పెద్ద పెద్ద వారు ఎంతో రికమెండేషన్స్, డబ్బులు ఖర్చు పెట్టి పోస్టింగ్ తెచ్చుకుంటారు. అయితే మరి ఏమీ లేదు, దేవుని కృప మాత్రమే ఉంది. అటువంటి స్థానంలో మరి అసిస్టెంట్ డైరెక్టర్గా 2010వ సంవత్సరంలో మరి దేవుడు ప్రమోషన్ కూడా ఇచ్చాడు. కర్నూల్ హెడ్ క్వార్టర్లో కర్నూల్ ఏడీఏగా పనిచేయడం అనేది మరి కొంత అంటే హెచ్చైన విధంగా ఫీల్ అవుతుంటారు. ఆ స్థానంలో కూడా దేవుడు కృపనిచ్చినాడు. ఈ విధంగా తిరిగి నంద్యాల హెడ్ క్వార్టర్లో ఈరోజు పనిచేసేదాన్ని కృపనిస్తా ఉన్నాడు. ఇతరులు ఏమంటాడంటే, నీ దేవుని బిడ్డ బాబా, దేవుడు నీకు ఏమైనా చేస్తాడు, మీ దేవుడు చాలా గొప్పవాడు అంటారు. ఆ శాస్త్ర జీవితంలో వెళ్తున్నా మరి దేవుడు అనుకూలపరిచినప్పుడు ఈ విధంగా దేవుని యొక్క పరిచర్యలు కూడా పాల్పొందడం, దేవుని బిడ్డల సహవాసంలో ఉండడం అనే అటువంటివి మరి చేస్తూ ఉంటాను. అయితే మీ అందరికీ కూడా నా విన్నపం ఏమిటంటే, ఎఫ్సీలో రాసిన పత్రికలో దేవుడు ఒక చిన్న మాట మాట్లాడుతూ వస్తున్నాడు. అంటే దేవునికి ఎప్పుడు కూడా మనము కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉండాలి. దేవునికి మనము కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉండాలి. ఆ యొక్క భాగంలో దేవుడు మాట్లాడుతుంటాడు, కనీసము మనకు కలిగినది ఏదైనా సరే, అంటే మరి పెద్దగా మనము ఖర్చు పెట్టలేనప్పుడు, లేదంటే ఏదైనా మన కాడ కలిగి ఉండకపోయినా దేవుని బిడ్డల సహవాసంలో మనం ఉండాలనేటువంటిది దేవుడు కోరుకున్నటువంటి విషయం. కాబట్టి ఇక్కడ 4వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి 4వ వచనంలో అంటాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడి, మరలా చెప్పుదును ఆనందించడి, మీ సహనమును సకల జనులకు తెలియనివ్వండి. ప్రభు సమీపంగా ఉన్నాడు, దేని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావులుగా ఉంటుంది. కాబట్టి నా జీవితంలో మరి చిన్న చిన్న సంఘటన ఏదైనా సరే, సంతోషకరమైన విషయాలు కానీ లేదంటే ఇంకా వేరే దుఃఖకరమైన విషయాలు ఏదైనా కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించడమే ప్రాధాన్యత ఇస్తాను. ఎందుకంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తే మరి మనకు కలిగేటువంటి గొప్ప లాభాలు ఇక్కడ ఉంటాయి. ఒకటి ఏంటంటే, ఆ ప్రతి విషయంలో కూడా దేని గురించి చింతపడకూడదు. ఎందుకంటే ప్రభు సమీపంగా ఉన్నాడు, ఆయన మనం మాట్లాడితే వినే దేవుడు. మనం ఏదైనా అక్కర కొలది ఊహ తలంపులు ఇవన్నీ ఎరిగినటువంటి దేవుడు, ఎంత సున్నితమైనటువంటి ఊహలు అయినా కూడా దేవుడు ఎరిగి సమకూర్చేటువంటి దేవుడు. ఈ విధంగా మనకు దగ్గరగా ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించుకుంటూ రావాలి. కాబట్టి ఇక్కడ ప్రార్థన విజ్ఞాపనల చేత, కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయాలి. ఇది అంటే ప్రార్థనలో విజ్ఞాపన ఉండాలి, విజ్ఞాపన మరి అందులోనే కృతజ్ఞత పూర్వకంగా స్తుతులు, ఇవన్నీ కలిసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. కాబట్టి కింద ఏమిందంటే, మరి మన తలంపులు మరి మానవాతీతంగా ఎంతో హెచ్చుగా ఉంటాయి. మరి ఏవేమో అనుకుంటాం, అయితే మరి దేవుడు ఇచ్చేటువంటి తలంపులు, మరి దేవుడు మన హృదయానికి మన తలంపులకు కావాలి అంటే సమాన మరి సామాన్యమైన విషయం కాదు, కావాలి అంటే సామాన్య విషయం కాదు. కాబట్టి నా జీవితంలో ఉన్నది ఉన్నట్టుగా ఈ విధంగా నెరవేర్చుకుంటూ వచ్చాడు. నా తలంపులు ఎన్నున్నా లేదంటే మానవాతీతమైనటువంటి ఆలోచనలు ఎన్నున్నా దేవుడు మన హృదయానికి లేదంటే మన తలంపులకు కావులుగా ఉన్నప్పుడు మరి లోకాకర్షణల వైపు కానీ లోకం యొక్క శరీరాశ నేత్రాశ జీవడమ్మం వైపు పోకుండా మనల్ని దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క కాపుదల మనకు ఉంటుంది. అందుకని మరి ఇబ్బంది అయినా ఇరుకైనా లేదంటే సంతోషమైనా ఖచ్చితంగా మరి దేవుని సన్నిధిలో దేవుని బిడ్డల సహవాసంలో మరి ఆ విధంగా కృతజ్ఞతలు చెల్లించాలనేది మూలం. కాబట్టి ఆ విధంగా ఉంటే మనం దేవుని యొక్క దీవెనలు ఖచ్చితంగా పొందగలుగుతాం, మన కుటుంబానికి శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, అదేవిధంగా మన తోటి విశ్వాసులకు కూడా మరి దీవెనకరంగా మార్చేటువంటి సమయాలు ఉంటాయి. తోటి ప్రియులారా, ఏమైనా ఏమైనా మరి దేవుని బిడ్డలతో నిన్న దినాన కూడా బాబు మెడిసిన్ కంప్లీట్ అయింది, మరి పెద్ద బాబు వివాహం జరిగింది, అదేవిధంగా చిన్న బాబు తాను కూడా చిన్న ఉద్యోగం అయినప్పటికీ తను రెగ్యులరైజ్ అయింది అన్నటువంటి ఉద్దేశంతో దేవుని బిడ్డల సహవాసంలో కృతజ్ఞత కొడుక ఇంట్లో జరుపుకోవడం జరిగింది. నేను ఎందుకంటున్నానంటే సంవత్సరం ఒకసారైనా దేవుని సన్నిధిని గృహంలో కలిగి ఉండి పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు, వారి యొక్క పాదాలు మన గృహాలకి తాగటం ద్వారా మరి దేవుడు తన కృప చొప్పున తన ఐశ్వర్యంలో మనం జ్ఞానం చేసుకొని మన ప్రతి అక్కరు కూడా తీరుస్తూ వస్తారనేది ప్రగాఢమైనటువంటి విశ్వాసం. కాబట్టి దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నప్పుడు మరి ఎక్కడో పడి చెడిపోయినటువంటి నా జీవితాన్ని, మరి పేదరికంలో ఉన్నటువంటి జీవితాన్ని ఇది నాన్న దేవుని బిడ్డలతో కూడా మరి సంతోషించేటువంటి దినంలో నన్ను చేర్చాడు. అదేవిధంగా కుటుంబంగా కూడా ఆశీర్వదిస్తూ దీవిస్తూ వస్తున్నాడు. మరి కారణం ఏంటంటే ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మనం మెరకాలి, తర్వాత లోకంలో ఉండేటివి మరి ఆటోమేటిక్గా మనకు దేవుడు తను అనుగ్రహిస్తాడు. మనకి ఏం అవసరమో ఆయననే ప్రణాళికలో ఉంటుంది. కాబట్టి మరి 49:16 ప్రకారంగా ఆయన అరచేతుల్లో మన జీవితాలు చెక్కబడ్డాయి. మరి దేవుడు చూసుకున్నప్పుడు మనం కనపడుతుంటాం అరచేతుల్లో, కాబట్టి మన జీవితం కనపడుతూ ఉంటుంది, ఏం అవసరమో కనపడుతూ ఉంటుంది. ఒక యాత్ర జీవిత జర్నీలో అవసరమైన ప్రతి మరి అవసరమనేది దేవుడు తీరుస్తూ వస్తాడు. కాబట్టి ఆ విధంగా సంపూర్ణమైనటువంటి విధానంలో దేవుని పైన ఆధారపడి వెళ్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎస్ఎస్జే పరిచర్యలో కూడా దేవుడు వాడుకుంటున్నాడు. ఆ పరిచర్యలో భాగంగా అగ్రికల్చర్ కాన్ఫరెన్స్ను జిల్లాలో ప్రారంభించడానికి దేవుడు కృప చూపుతున్నాడు.
ఆ కాన్ఫరెన్స్ లో కూడా ప్రోత్సాహకరంగా యవనస్తులకు, మరి మాకంటే జూనియర్స్ ఉన్న వారికి ముఖ్యంగా మరి వారికి ప్రోత్సాహపరుస్తూ మరి వెళ్తున్నాం. కాబట్టి మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఇద్దరికి ఇంకా వివాహం కావాల్సింది, జీవితంలో వారు సెటిల్ కావాల్సింది. పెద్ద పాపకు వివాహం అయ్యి పిహెచ్డి కూడా కంప్లీట్ అవుతుంది. వారి భర్త మరి సాఫ్ట్వేర్ గా ఉన్నారు. వారి దేవుని బిడ్డలు, విశ్వాస కుటుంబానికి చెందినటువంటి బిడ్డల సహవాసంలోనే ప్రార్థన పూర్వకంగా విశ్వాసులు అవుతానే ఇస్తాం, లేకపోతే విశ్వాసం చేసి మరి మ్యారేజ్లు చేసుకుంటాం లేదంటే కాదు. దేవుని బిడ్డలు వారి కడుపులో వచ్చేటటువంటి వారు రాజులు రాణులు, దేవుని బిడ్డలుగా ఉండాలనే తలంపు. మన యొక్క దేవుని యొక్క మరి రక్షణ కార్యం తరతరములు మన పిల్లలకు కూడా వెళ్ళాలి. దేవుడు వచ్చేంత వరకు ఆ జనరేషన్స్ అట్లే వెళ్తుండాలి. కాబట్టి ఆ జినాలజీలో మరి దేవుని యొక్క బిడ్డలుగా ఉండాలనేటువంటి ఆశ, ప్రగాఢమైనటువంటి ఆశ నాకుంది. కాబట్టి కుటుంబం, నా కొరకు కూడా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ప్రస్తుతం నేను వ్యవసాయ శాఖలో డివిజనల్ స్థాయి ఆఫీసర్ గా ఉన్నాను. నా ఉద్యోగ బాధ్యతల్లో కూడా కొంత మరి డిస్ట్రిక్ట్ అయిన తర్వాత ప్రెజర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా నా కొరకు, నా ఉద్యోగ కొరకు ప్రార్థన చేస్తూ పరిచర్యలో ఇంకా ఎక్కువగా వాడబడాలని కూడా మీరు మీ యొక్క అనుదిన పరిచర్యలను తర్వాత సహవాసంలో జ్ఞాపం చేసుకోవాలని మీ అందరినీ కోరుతున్నాను. ప్రైజ్ లార్డ్ దేవుడు.